నైతిక విలువల పరిచయం. మనం తీసుకునే నిర్ణయం తప్ప లేక ఒప్ప అనే విషయం నీతి మీద, నైతిక విలువల మీద ఆధారపడి ఉంటుంది. మొదటిగా మనం ఆ యొక్క నిర్ణయం ఏ విధంగా తీసుకుంటున్నాం, రెండవదిగా ఆ యొక్క నిర్ణయాన్ని ఏ విధంగా మనం ఆచరిస్తూ ఉన్నాం. నైతిక విలువలు అనేవి ఎందుకు ప్రాముఖ్యమైనవి? ఈ దినాలలో ఉన్న ఆరోగ్య నిపుణులు చెప్పుకోతగిన పనులు చేయడానికి సామర్థ్యం కలిగిన వారు. వాటిలో అనేకమైనవి వారి పూర్వీకులను ఆశ్చర్యపరిచేవిగా ఉన్నవి. అయితే ఈ అత్యాధునికమైన సాంకేతికత వారిలో ఒక రహస్యమైన ప్రమాదాన్ని తీసుకొస్తుంది. మనం ఇది చేయవచ్చా అనే ప్రశ్నకు అందరికీ కూడా అవును అని చెప్పగలిగే సామర్థ్యం ఉన్నది. అయితే మనం ఇది చేయవచ్చా అనే ప్రశ్నను మనం ఒక్కసారి ఆగి మనకు మనమే వేసుకోవలసిన అవసరం ఉన్నది. కారణం ఏమిటంటే, ఏదైనా చేయగల సామర్థ్యం ఉంది కదా అని చేసే ప్రతిదీ ఉత్తమం అనుకోవడం తప్పు. మన జీవితంలో కొన్నిసార్లు మనం మన ఆరోగ్య విషయంలో తీసుకునే నిర్ణయాలు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. అన్ని సందర్భాలలో ఏది సరియైనది, సరియైనది కాదేదో అనే ప్రశ్న కూడా మనకు తలంచవచ్చు. ఇవి అన్ని కారణాల చేత వైద్య నీతిశాస్త్రము ఎంతో ప్రాముఖ్యమైనది అని చెప్పవచ్చు. అయితే మన సమాజంలో ఉన్న ప్రజలలో ఉన్న సమస్య ఏమిటంటే, ఏది మంచిదో ఏది మంచిది కాదో తెలుసుకోవడానికి వారు అనేకమైన మార్గాలలో ప్రయత్నిస్తూ ఉంటారు. నైతిక విలువలను ఏ విధంగా పాటించాలో వారికి వ్యక్తిగతమైన ఆలోచనలు ఉన్నాయి. గర్భస్రావం అనే విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఒక వ్యక్తి తన నైతిక విలువలను బట్టి గర్భస్రావాన్ని ఎప్పుడు కూడా సమర్థించడు, కానీ అతని పొరుగువాని నైతిక విలువలను బట్టి గర్భస్రావం అనేది అంగీకారయోగ్యంగా అనిపించవచ్చు. నైతిక విలువలను గుర్చిన చదువు ఈ ఇద్దరు ఉద్దేశాలలో ఉన్న వేరువేరు కోణాలను పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వేరువేరు నైతిక విలువలలో ఉన్న వాదనలను మనం విని మనము ఒక అంచనాకి రావచ్చు. ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే వ్యక్తిగతంగా సమాజంలో ఉండే వ్యక్తులు అనేక రకాలైన పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు. నిర్ణయాలకు ఉండవలసిన ప్రణాళికలు. ఒక నిర్ణయం సరైనదా సరైనది కాదా అనే విషయం ప్రజలు ఏ విధంగా తెలుసుకుంటారు? మనం గుర్తించవలసినది ఏమిటంటే, ప్రజలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక గొప్ప ఒత్తిడిలో ఉండి ఆ యొక్క నిర్ణయాలు తీసుకుంటారు. తత్ఫలితంగా దానిలో ఉన్న నీతి ఏమిటో వారు గ్రహించరు. అదేవిధంగా ఆ పరిస్థితిని వారు జాగ్రత్తగా పరిశీలించరు. వారు ఆ విధంగా వెళ్తూ వారికి ఆ సమయంలో ఏది సరైనది అనిపిస్తే అది చేస్తారు. అయితే మిగిలిన వారు అది అంగీకారయోగ్యమైనదో కాదో అడిగి నిర్ణయం తీసుకుంటారు. మనలో చాలామంది ఏది సరైనదో ఏది సరైనది కాదో అనే విషయంలో ఇతర ప్రజలలాగే చాలా బలముగా ఉంటారు. వేరే వాళ్ళు మనకు చేసే పని విషయంలో ఇంకా శ్రద్ధగా ఉంటారు. తన పొరుగు వ్యక్తి ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఉండే వ్యక్తి తాను నేర్చుకున్న విషయాలన్నిటి గురించి చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. వారు ఎల్లప్పుడూ వారి పరిస్థితులకు అనుగుణంగా మార్చకుండా ఈ ఆరోగ్య సూత్రాలను తప్పకుండా వారి జీవితంలో పాటించాలి. ఏదైనా పర్వాలేదు, మనలో ఉన్న విభేదాలను ఏ విధంగా తగ్గించుకోవాలి అని బాధపడటం కంటే, బహుశా మనలో ఉన్న ఈ యొక్క విభేదాలను అంగీకరించడానికి మనము వాటిలో నేర్చుకోవాలి. కేవలం ఎందుకని జీవించు జీవించనివ్వు అని చెప్పాలి, అది సరైనదేనా? ఈ పద్ధతి మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మనం అందరము అంగీకరించాల్సిన ఖచ్చితమైన విలువలు లేవు. అయితే ఇటువంటి నైతిక సాపేక్షవాద సిద్ధాంతాలు అర్థం లేనివని తెలుసుకోవడానికి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు ఒకవేళ అక్కడ నిజమైన ఖచ్చితత్వం లేకపోయినట్లయితే, అప్పుడు ఖచ్చితమైన నివేదిక ఏమిటంటే, ఏ ఖచ్చితమైనవి నిజమైనవి ఉండరాదు. ఇప్పుడు ఒకవేళ ప్రతిదానిని మనం సహించాలని మనం నిర్ణయం తీసుకుంటే, అసహనాన్ని సహించాలని ప్రయత్నించినప్పుడు ఏమి జరుగుతుంది? ఇప్పటివరకు చెప్పినది మాటలతో ఆడుకునే ఒక తాత్వికమైన ఆట కాదు. సాపేక్షవాది యొక్క నైతికత నిజ జీవితంలో ఈ నిజమైన ప్రపంచంలో సత్యమనేది కాదు. నిస్సందేహంగా సంస్కృతుల మధ్య ఉన్న ఉనికిలో అనేకమైన తేడాలు ఉన్నప్పటికీ నైతికత యొక్క సాధారణ కేంద్రము మానవుని యొక్క వర్ణ విశేషణలో కనబడింది. ఉదాహరణకు అనేక సంస్కృతులలో అమాయకమైన ప్రాణాన్ని తీసుకోవడానికి వాళ్ళు అంగీకరించారు. నైతిక సూత్రాలు అనేవి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో బహిర్గతం చేయబడుతున్నాయి. అవి బహిర్గతం చేయబడే విధానం అనేది సత్యమైనది. ఉదాహరణకు అపాయకరమైన ప్రాణం అంటే ఏమిటి? కానీ మేము గ్రహించినది ఏమిటంటే సూచించినట్టి సూత్రాలలో చెప్పుకోదగిన సారూప్యతలు ఉన్నాయి. అది కేవలం నిజమే అనిపిస్తుంది. ఇటువంటి సూత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? నైతిక ప్రకటనలు అనేవి కేవలము ఒక వ్యక్తి యొక్క అంతర్గత భావాలే అని చెప్పే కొంతమంది గురించి మనం ఆలోచిద్దాం. ఇటువంటి పద్ధతిని భావవాదం అని కూడా అంటారు. ఉదాహరణకు మనుషులను చంపడం నేరము అనే ప్రకటన గురించి వారి యొక్క తీర్పు అడిగినట్లయితే అది తప్పుగానే అనిపిస్తుంది అనే సమాధానం చెప్పవచ్చు. ఇటువంటి ప్రజలకు నైతిక ప్రకటనలు అనేవి మనుషుల భావాల కంటే ఎక్కువగా ఏమీ అనిపించవు. నైతికత అనేది ఇటువంటి సంపూర్ణ ప్రమాణాలు కన్నా వ్యక్తిగత నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ పద్ధతిలో ఉన్న సమస్య ఏమిటంటే అనేక మంది ప్రజలు వారికున్న వ్యక్తిగత భావాలను బట్టి కాకుండా వారికి ఉన్న సామర్థ్యం కారణం చేత ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించడానికి ముందుకు వస్తారు. ఒక క్షణం వేరే పద్ధతిలో ఈ ప్రశ్న గురించి మనం పరిశీలన చేద్దాం. ఒక వ్యక్తి ఎవరినో చంపాడు. మనలో కొంతమంది మాత్రమే నేను ఇలా చేయాలని భావించాను కాబట్టి చేశాను అనే మాటను తగిన షాకుగా అనుకుంటారు. వాస్తవానికి అలా జరగడానికి వారి యొక్క భావనలను మనము పరిగణలోనికి తీసుకోము, కానీ అవి జరగడానికి గల కారణాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకుంటాము. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే వ్యక్తిగత అభిప్రాయాలు చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. కొన్ని సందర్భాలలో ప్రక్కన ఉన్నవాడి మిఠాయిలు దొంగిలించడం తప్పు అని మనకు తెలుసు. సరైన పద్ధతి ఏమిటంటే కిరాయి కొట్టికి వెళ్ళి కొనుక్కోవాలని కూడా తెలుసు. అయినా కానీ ఆ తప్పుని మనము చేస్తూనే ఉంటాము. వ్యక్తిగత భావాలు అనేవి ముఖ్యమైనవే, కానీ నైతిక విలువలకు అవి తగినంత మూలకారకాలు కావు. ప్రజలు దేనికి విలువని ఇస్తారు? మీరు హాస్పిటల్లోని ఒక విభాగానికి సమన్వయకర్తగా ఉన్నారు అని ఊహించుకోండి. అయితే మీకు తగినన్ని వనరులు లేవు. ఇటువంటి పరిస్థితులలో ఇద్దరు రోగుల మధ్య ఉన్న జీవన మరణ సమస్యకు మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. మీకు ఎటువంటి ప్రత్యామ్నాయాలు లేవు. మీరు తీసుకునే నిర్ణయం ఒక రోగి చనిపోవడానికి మరొక రోగి బ్రతకడానికి కారణంగా ఉంటుంది. 1. 80 సంవత్సరాల వృద్ధుడు లేక 10 సంవత్సరాల యవనబాలుడు. 2. 1 ధనవంతుడు లేక సామాజిక భద్రత కలిగిన ఒక సామాన్య వ్యక్తి. 3. మరలా నడవగలిగే వ్యక్తి లేక చక్రాల బండికి మాత్రమే పరిమితమైన వ్యక్తి. 4. జీవితకాలమంతా మందులు ఉపయోగించవలసిన వ్యక్తి లేక జీవితాంతం ఎటువంటి బాధలు లేకుండా జీవించే వ్యక్తి. 5. వివాహం కలిగి 30 సంవత్సరముల వయసు భర్త 3 పిల్లలు కలిగిన స్త్రీ లేక పెళ్లి కాని 30 సంవత్సరాల స్త్రీ. 6. న్యాయప్రవర్తన కలిగిన వ్యక్తి లేక ఎటువంటి దోషము చేయని వ్యక్తి. 7. అందము కలిగిన వ్యక్తి లేక అందహీనముగా ఉండే వ్యక్తి. 8. భవిష్యత్తులో లైంగిక జీవితాన్ని ఇష్టపడిన వ్యక్తి లేక భవిష్యత్తులో లైంగికపరమైన జీవితాన్ని ఇష్టపడే వ్యక్తి. 9. కష్టపడి పనిచేసే కొత్త జీవితాన్ని ప్రారంభించే వ్యక్తి లేక తన జీవితాన్ని కొనసాగించడానికి ఇతరుల మీద ఆధారపడే వ్యక్తి. 10. నేను బాగుపడాలి అని ఆశించే వ్యక్తి లేక ఏది ఏమైనా పర్వాలేదు అనుకునే వ్యక్తి. నీవు లెక్కించగలవా ఏ రకంగా పైన వాటికి సరైన నిర్ణయం తీసుకున్నావో? ఇది ఎంత సులభంగా ఉంది! మీరు ఇచ్చే సమాధానము మీరు దేనికి విలువనిస్తున్నారో తెలియజేస్తుంది. అదేవిధముగా ఏది సరైనదో ఏది సరైనది కాదో అనే విషయాన్ని మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారో అనేది కూడా తెలియజేస్తుంది. విషయాలు అనేవి ఇలా ఉంటాయి. వర్ణ విశ్లేషణ యొక్క ముగింపులో అనేక మంది ప్రజలు నమ్మేది ఏమిటంటే నైతికత అనేది తగు కారణం చేత తీసుకునే నిర్ణయంగా ఉంటుంది. వారు చెప్పేది ఏమిటంటే, ఇది కేవలం విషయాన్ని తగు పద్ధతిలో ఆలోచించడం అని అంటారు. అప్పుడు మనమందరము విషయాల స్వభావమును బట్టి ఏది సరైనదో ఏది సరైనది కాదో అనే సూత్రం దగ్గరికి వస్తాము. దీనిని నైతికతకు చేరుకునే డియోస్టలాజికల్ అనే విధానము అంటారు. మనము సరైన పద్ధతిలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా సరే ప్రజలు మన నిర్ణయానికి అసమ్మతిగా ఉండవచ్చు. ఏది ఏమైనా కానీ మనమందరము అన్ని విషయాలను సరైన పద్ధతిలో ప్రతి సమయమున ఆలోచించుము. సరైన కారణం లేక అదే రీతిగా మన యొక్క ప్రవర్తన, మనకున్న భయాలను, మనం తీసుకునే నిర్ణయం సరైనదో కాదో అనే దానిని ప్రభావితం చేస్తాయి. మనకు ఏది చేయాలో తెలిసినా కూడా మనము అనేక సందర్భాలలో దానిని చేయకుండా ఉంటాము. నైతిక తత్వవేత్తలు ఏది మంచిదో ఏది చెడ్డదో అని ఆలోచించే విషయాన్ని బట్టి సంతృప్తి పడవచ్చు. అయితే ఎవరైతే నైతిక వ్యవస్థను ఉపయోగించాలని అనుకుంటారో వారు చేయవలసింది ఏమిటంటే, అంతకుముందు నైతిక వ్యవస్థ చేసిన దానిని పరిగణలోనికి తీసుకోవాలి. వాస్తవిక లోకములో మనం చూసినట్లయితే మనం ప్రతిసారి కూడా అనేకమైన సూత్రాలలో ఒక దానిని ఎన్నుకోవడానికి బలవంతం చేయబడుతున్నాము. అయితే మనం అప్పుడు ఏమి చేయాలి? ఫలితం కోసం చూచుట. ఏది మంచిదో ఏది మంచిది కాదో అని నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగించే సరైన మార్గం ఏమిటంటే, ప్రతిపాదిత చర్య యొక్క పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. దీనిని చేయటంలో మరి ఒక పద్ధతి ఏమిటంటే, ప్రజలు సంతోషంగా ఉండటానికి ఏది ఉపయోగపడుతుంది అనే విషయం మీద చర్చించవలసిన అవసరం ఈ యొక్క ప్రమాణము ద్వారా ఏది మంచిదో ఏది మంచిది కాదో ఒక అంచనా వేయవచ్చు. కొంతమంది అయితే వారికి ఏ విషయాన్ని అయితే సంతోషాన్ని ఇస్తుందో దానిని ఆధారంగా చేసుకుని నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇటువంటి పద్ధతిని సుఖప్రియ సిద్ధాంతము అంటారు. ఇతరులు యుటిలిటారియనిజం అనే పద్ధతిని అనుసరిస్తారు. ఇది ఏమి వాదిస్తుంది అంటే, ఇవ్వబడిన పరిస్థితుల్లో మనం తీసుకున్న చర్య అక్కడ ఉన్న అనేక మంది ప్రజలకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. ఈ పద్ధతి ప్రకారం నీతి అనేది మనకి అందుబాటులో ఉన్న వేరువేరు ఎంపికల ఆధారంగా మనకు వచ్చే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ తీర్పు తీర్చేదిగా ఉంటుంది. అయితే పైపైన ఆకర్షణీయముగా ముక్కుసూటిగా చెప్పాలంటే ఇది అనేక రకాలైన సమస్యలను తీసుకొస్తుంది. మొదటిగా ఆనందము మరియు బాధలో ఉన్న ఇబ్బందులు నిర్వహించటంలో అంచనా వేయడం. రెండవదిగా ప్రజలందరూ కూడా సమానమైన సంతోషం కావాలని ఎక్కడైతే పోటీ పడతారో అక్కడ సమస్యకు పరిష్కారాన్ని నిర్ణయించడం చాలా కష్టం. మూడవదిగా జరిగిన చర్యను బట్టి ఏది సరైనదో ఏది సరైనది కాదో నిర్ణయించడం కూడా చాలా కష్టమైనది. చర్య జరిగినప్పుడు ప్రజల యొక్క ఆశయాలను ఉద్దేశాలను పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చివరి వరకు చేస్తేనే చేసే పనుల్లో అర్థం తెలుస్తుందా? మన అందరికీ కావాల్సింది ప్రేమ. మరొక రకమైన ప్రయోజనకరమైన విధానం ఏమిటంటే, పరిస్థితులకు తగినటువంటి నీతి. ఈ స్థితిలో మనము మన యొక్క జీవితాలను నడిపించడానికి నైతిక విలువలకు అనుమతి ఇచ్చినా కానీ కొన్ని సందర్భాలలో పరిస్థితులకు అనుగుణంగా వాటిని మనము ఒక ప్రక్కన పెడతాము. ఒక నిర్దిష్టమైన నైతిక ఎంపికలు జరిగే పరిణామాల మీద మరొకసారి దృష్టి పెడదాము. ఈ విధానములో ఉండే విమర్శకుల యొక్క సందేహం ఏమిటంటే, అత్యధికమైన ప్రేమ సులభంగా లెక్కించవచ్చా? ఒక పరిస్థితి అనేది ఎప్పుడు ఆరంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది? ఎవరిని ప్రేమించాలి అనే నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? దీనికి అదనంగా ఎవరు కూడా ప్రేమ సూత్రాన్ని విజయవంతంగా వీటో హక్కు ద్వారా అభ్యసించవచ్చు అని నిరూపించలేకపోయారు. ఉదాహరణకు న్యాయసూత్రం.